శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
అసలు ధర్మమే ఆయన ఆయన చెబుతున్నాడు కాబట్టి ఓ బాలక భగవన్ నింద జరుగుతున్న చోట ఉండకూడదు, అది శ్రవణం చేయకూడదు. నువ్వు ఇప్పుడు ఇక్కడేమో విష్ణు వస్తానన్నాడు రాలేదేమి అని హరినింద చేస్తున్నావు, అది కొంచెం మాకు భయం కలిగిస్తోంది. పూర్వకాలంలో బ్రహ్మ హరిని నిందించేవాళ్ళు మూడు రకాలు అన్నాడు, విష్ణువుని నిందించేవాళ్ళు మూడు రకాలు అన్నారట. అందులో ఏమిటి, ఒకడు పరోక్షంలో నిందించేవాడు. పరోక్షం అంటే ఏమిటనమాట, చాటుగా ఎదురుగుండా కాదు, విష్ణువు ఎదురుగుండా కాదు, అక్కడ హరి అంటే మనం జీవాత్మలు అందరం కూడా అనమాట. ఒక వ్యక్తిని ఎదురుగుండా ఉన్నప్పుడేమో హై బాబోయ్ మీ అంత మంచివారు లేరండి అనడం, వెనక్కి వెళ్ళిన తర్వాత దొంగపీరుగండి వాడు అనడం, ఇది పరోక్ష నింద. ప్రత్యక్షంగా నిందించేవాడి కంటే పరోక్షంగా నిందించేవాడికి ఎక్కువ పాపం అంట, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఏ వ్యక్తినైనా వీలుంటే ఏమండి మీలో ఈ లోపం ఉందని దర్జాగా చెప్పగలిగితే చెప్పు, వెనక మాత్రం అనకు. ఇది కూడా అది పరోక్ష నింద. రెండవది ఏమిటనమాట, ప్రత్యక్ష నింద ఎదురుగుండా తిట్టడం. ఇంకా మూడవది ఏమిటి, అసలు మంచివాడు లేడు లేక భగవంతుడు లేడు అని సర్వకాల సర్వావస్థలు నాదికి నాస్తిక వాదనం చేయటం. ఇందులో అందరికంటే మహాప్రమాదకారుడు పరోక్షం, ప్రత్యక్షం వాడు రెండు, ఇంకా సర్వకాల సర్వావస్థలలో హరి లేడు దేవుడు లేడు అనేటటువంటి వాడికి వచ్చే పాపం కంటే వీళ్ళిద్దరికీ ఎక్కువ పాపం అని చెప్పారు. అందుకే నాస్తికుడి కంటే దొంగనాటకం ఆడేవాడికి ఎక్కువ ప్రమాదం అన్నమాట, ముసుగు వేసుకున్నవాడికి ఎక్కువ ప్రమాదం. అందువల్ల అనుక్షణము మానవుడు ఇటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి దూరంగా ఉండాలి. గురోర్ నిందాం యః కరోతి పితుర్నిందాం నరాధమః సయాతి కాలసూత్రంచ యావచ్చంద్ర దివాకరౌ. ఇది రెండింటిని బాగా ధర్మదేవత చెప్పింది మనకి. గురోర్ నిందాం మొట్టమొదట ఏం చెప్పారు, ముందు గురుదేవుణ్ణి ఎవడు నిందిస్తాడో అటువంటి వాడు. రెండవది ఏమిటి, పితుర్నిందాం తల్లిదండ్రులు. ఇక్కడ పితృదేవతలు అంటే ఇద్దరు కూడా, తల్లి తండ్రి ఇద్దరిని కలిపే పితృవులు అంటారు, పితృదేవతలు అంటాం. అందువల్ల ఎవడు గురువుని తల్లిదండ్రుల్ని నిందిస్తాడో వాడు నరాధముడు. మొట్టమొదట మానవులలో వాడు అధముడు, నీచుడు. స యాతి కాలసూత్రంచ, కాలసూత్రము అని ఒక నరకం ఉన్నది, అక్కడ పడతాడు వాడు. ఎంతకాలం ఉంటాడు నరకంలో, యావచ్చంద్ర దివాకరౌ, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఆ నరకంలోనే ఉంటాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల్ని అన్నం పెట్టకుండా గెంటకూడదు, దూషించకూడదు, గురువుని నిందించకూడదు. ఈ ముగ్గురు ప్రత్యక్ష దైవాలు. ఈ శ్లోకం పదే పదే రాసుకుని కంఠస్థం చేయవలసిన శ్లోకం. గురోర్నిందాం యః కరోతి పితుర్నిందాం నరాధమః సయాతి కాలసూత్రంచ యావచ్చంద్ర దివాకరౌ. నాయన విష్ణువు సమస్త లోకాలకి గురువు, ఆయనే తండ్రి, జ్ఞానదాత, పోషకుడు, పాలకుడు, అభయప్రదాత, వరదాత. ఇన్ని లక్షణాలున్న విష్ణువుని నువ్వు ఇప్పుడు రాలేదేమి అంటున్నావు, అంటే నీ మనస్సులో ఊహ తెలియదు కానీ నిందిస్తే మాత్రం దోషం సుమా. ఇవన్నీ విన్నాడు ఆ విప్ర పాలకుడు, నవ్వాడు. ఆయనే సాక్షాత్ ఆది విష్ణువు కదా, ఆ వీళ్ళు చక్కని ధర్మాలే చెబుతున్నారు పర్వాలేదు అనుకున్నాడు. అందుకని చిరునవ్వు నవ్వేమన్నాడు, ఓ దేవతలారా మీరంతా చక్కగా మాట్లాడారు, నేను విష్ణువుని నిందించానన్నా, నేను విష్ణువుని ఎక్కడ నిందించానయ్య బాబు, శ్రీహరి వస్తానన్నాడు రాలేదేమి ఈ ప్రదేశానికి అన్నాను, అశరీరవాణి పలికిన పలుకులు వ్యర్థమయ్యాయి కదా అన్నాను. దేవేశ్వరులారా ఇప్పుడు ధర్మం కోసం నాకు నిజం చెప్పండి, నిజం చెప్పి తీరాలి ఎప్పుడు కూడా, నిజం చాలా గొప్పది, నిజం దాస్తే తాగేది కాదు. తాత్కాలికంగా అబద్ధాన్ని నిజమని నమ్మించవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, ఇంకోటైనా ప్రవర్తించవచ్చు, కానీ శాశ్వతమైనది ఎప్పుడు సత్యమే కదా. వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగడలం దులదూపగా సత్యము వలనన ములుసూపు అన్నారు. 1000 అశ్వమేధయాగాలు చేస్తే వచ్చే పుణ్యం ఒక తాసులో ఒక పళ్ళెంలో పెట్టి, ఒక్క సత్యం పలికితే వచ్చే పుణ్యం మరొక పళ్ళెంలో పెడితే సత్యం వైపు మొగ్గు చూపుతుందట ముళ్ళు. సత్యం గొప్పది 1000 అశ్వమేధయాగాల కంటే. కానీ ఆ సత్యం ఏమిటనేది సత్యాన్వేషకుడికి తెలుస్తుంది. సాధారణంగా మనం లోకంలో ఏం చేస్తామో ఇక్కడ అదే చెప్పాడు. అభాండమే మనకి నచ్చుతుంది, చెడ్డే నచ్చుతుంది. ఇంక వెనక ముందు చూడం, పలానా పుల్లమ్మ గారు ఏదో తప్పు చేసిందిటంటే చేసేసిందిటా, వీడు చూశాడా అంటే విని మాత్రమే ప్రచారం చేస్తున్నాడు, అక్కడున్నది ప్రమాదం. అందువల్ల నేను అడిగేది ఏమిటంటే, సత్యము ప్రత్యక్షమా వాక్కుతో వస్తుందా? సభామధ్యంలో ఆసీనుడైన వాళ్ళు ఎప్పుడూ పక్షపాతంతో చేయకూడదు కదా. విష్ణువు సర్వత్ర వ్యాపకుడని మీరు అంటున్నారు, మరి నిజంగా విష్ణుమూర్తి అంతటా వ్యాపించి ఉన్నవాడైతే విష్ణువు కేవలం వైకుంఠంలోనే ఉన్నాడని శ్వేతద్వీపానికి ఎందుకు వెళ్ళారు మీరు అని అడిగాడు. అందుకు అడిగాడు ఆయన, అసలు విషయం అది. విష్ణుమూర్తి ఇంతసేపు ఎందుకన్నాడంటే, విష్ణువు సర్వాంతర్యామిని వాదించిన వాళ్ళు మరి విష్ణువు కోసం పరిగెత్తుకుని వైకుంఠానికే వెళ్ళారే, ఇక్కడ ఉన్నాడని మీరు ఎందుకు గ్రహించలేకపోయారు అంటే, ఆ కాసేపు మీకు అలా అనిపించిందన్నమాట. అందువల్ల అంశానికి, అంశం ఉన్న ప్రదేశానికి భేదం లేదు కదా, ఆత్మకి పరమాత్మకి తేడా లేదు కదా, ఈ స్థాయి ఎందుకు రాలేదు? ఉపాసనకు ఒక విషయం చెప్పారు. ఉపాసనలో మూడు రకాల ఉపాసనలు. ఒకటి ఏమిటంటే ఆత్మ ఉపాసన, అంటే తనలో ఉన్న ఆత్మే పరమాత్మ అని భావించి దానిని ధ్యానం చేయడం. రెండవది ఆ ఆత్మే పరమాత్మ అనే నిగ్రహం నిలబడటం కోసం విగ్రహాన్ని పెట్టుకోవడం. మూడవది శ్రవణం చేయడం. ఇందులో చాలామంది విగ్రహాన్ని మాత్రం చూస్తున్నారు రోజు, కానీ ఆ విగ్రహంలో ఉన్న పరమాత్మను ఆత్మలో ఉన్నాడనే జ్ఞానం రావడాలి. ఎల్లకాలానికి వాడు శాశ్వతంగా కేవలం అంతవరకే పరిమితం అవుతున్నాడు, అది కాదు అని చెప్పడం కోసం చెబుతున్నాడు ఆయన. ఇందులోనూ ఉన్నాడు, ఇందులో ఉన్నవాడే హృదయంలో ఉన్నాడు, ఈ హృదయంలో ఉన్నవాడే సర్వాంతర్యామి. ఈ మూడు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నంతకాలం ఉపయోగం లేదు. అలాగని మళ్ళీ అజ్ఞానంలో పడి దేవుడు విగ్రహంలో లేడని కూడా అది మళ్ళీ అజ్ఞానం. మనకి ఒక యోగి ఆత్మకథ అని ఒక గొప్ప కథ ఉన్నది, దానినే పరమహంస యోగానంద జీవితీర్థం అంటాం. అది ఆటోబయోగ్రఫీ అది అయింది, ఆయన జీవితీర్థ సొంతంగా రాసుకున్నాడు ఆత్మకథ. ఆయన ఇక్కడ వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగినవాడు, లాస్ ఏంజలస్లో అమెరికాలో శాశ్వతంగా పీఠం పెట్టుకున్నాడు ఆయన. 1955లోనో 1956లోనో ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన శరీరం 3 రోజులైనా 4 రోజులైనా అసలు శరీరంలో మార్పులేదు, అంత గొప్పవాడు యోగి ఆయన. ఆయన ఒక గురువు దగ్గరికి బయలుదేరాడు, ఒక సద్గురువు దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి చూడాలి, దారిలో ఒక శివాలయం కనపడిందిట. శివాలయం కనపడగానే ఈయన జ్ఞాని కదా అందుకని, ఈ మనుషులు ఎంత వెర్రాళ్ళు, ఈ శివాలయంలో ఉన్నాడు దేవుడు అనుకుంటారు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన గుళ్ళో ఉండడం ఏమిటో నా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోకుండా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో, ఆయన పలానా పల్లెటూళ్ళలో ఉన్నాడు అడవిలో, అక్కడికి వెళ్ళాలంటే దారిలో దారి రెండుగా చీలిందిట, అది ఒక జంక్షను. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు వెడితే నేను వెళ్ళవలసిన గురువుగారి ఊరు వస్తుందా, ఇటు వెడితే వస్తుందా అని ఆయనకు అర్థం కాల, తెలియదు కదా మరి, కొత్త కదా. అందుకని అక్కడ ఒక గొర్రెలు కాసుకునేవాడు ఉంటే నేను పలానా ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, మహాత్ముడు ఆయన, ఆయన ఏ ఊళ్ళో ఉన్నాడో తెలుసు, కానీ ఆ ఊరు ఇక్కడ నుంచి ఇటు వెడితే వస్తుందో ఇటు వెడితే వస్తుందో తెలియదు నాకు, నేను ఇప్పుడు కుడికి వెళ్ళాలా ఎడమకి వెళ్ళాలా అన్నట్ట. కుడికి వెళ్ళు అన్నాడు ఆ కుర్రాడు. కుడివైపున పెడితే ఎంతసేపటికి ఆ గురువుగారిని ఊరు రావడంలా, చీకటి పడిపోయింది, దారి పొడుగుతా పల్లేరుకాయలు ముళ్ళ చెట్లు, భయంకరంగా ఉంది మార్గం, ఒళ్ళంతా గుచ్చుకుపోయాయి. 12 అయ్యేదాకా తిరిగి 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 విసిగిపోయి చలిలో ఉడికిపోయాడు. చివరికి అక్కడ మేకలు కాసుకునేవాడు ఒకడు జాలిపడి వీడిని చూసి, పొరపాటు చేసావయ్యా, ఆ జంక్షన్ దగ్గర నువ్వు ఎడమకి వెళ్ళాలి, కుడికి వచ్చేసావు, అందుకే ఎంతసేపటికి ఆ ఊరు రావడం లేదు అన్నట్ట. సరే ఈయన పాపం ఆ చీకట్లో అక్కడే ఉండిపోతారు, పొద్దున పెడతానన్నాడు. ఆ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు ఆయన, కప్పుకోవడానికి గొంగళి ఇచ్చాడు, మంచి కాచిన మేకపాలు అవి ఇచ్చాడు, ఎవరైనా చపాతీలు పెట్టాడు, అక్కడ పడుకున్నాడు. పొద్దున్నే స్నానం చేసి లేచి మళ్ళీ జంక్షన్కి వెనక్కి వచ్చాడు ఇంత కష్టపడి. అక్కడి నుంచి ఎడమ వైపుకి 2 అడుగులు వేయగానే ఆ గురువుగారు ఊరు వచ్చింది. ఆ గురువుగారు వెళ్ళగానే ముందు ఏమన్నాడు తెలుసా, రాత్రి మేకపాలు బాగున్నాయా, ముళ్ళు బాగా గుచ్చుకున్నాయా, చలి బాగుందా, గొంగడి కప్పుకున్నావా అన్నాడు. ఈయనకి మతు అయింది, నేనెక్కడో రాత్రి పడిన పాట్లని ఈయనకి ఎలా తెలుసు బాబు అన్నాడు. అంటే వెర్రిపీనుగా, అదే ఇంకా నీలో అజ్ఞానం అంటే, సర్వాంతర్యామి భగవంతుడు అనే విషయం తెలుసు కదా నీకు, మరి శివలింగంలో లేడని ఎందుకు అనుకున్నావు బాబు అన్నాడు. చిన్నబాబు అని పిలిచేవారు ఇంట్లో వాళ్ళంతా. ఆ మాటతో సంబోధించాడు, చిన్నబాబు అంతటా ఉండే పరమాత్ముడు గుళ్ళో శివలింగంలో మాత్రం లేడా అని. అప్పటికి జ్ఞానోదయమైంది జ్ఞానికి. మళ్ళీ అక్కడ సరస్వతి విగ్రహంలో సరస్వతి లేదు, ఇది అజ్ఞానం అనుకోకూడదు, ఇందులోనూ ఉన్నది, అలాగని అందులో మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదనుకుంటే అది అజ్ఞానం. అందులో ఉన్నదే ఇందులో ఉన్నది, ఇందులో ఉన్నదే అంతటా ఉన్నది. అప్పుడు మనకి ఎవరిని చూసినా ద్వేషం ఎందుకు వస్తుందంటే, అసలు పొరపాటు ఉండదు. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటా, ఎవడైనా ఒకవేళ మనల్ని తిట్టుకుంటే కూడా అది వాడి కర్మయోగం, వాడు పాపం, వాడు పరమాత్మే, తాత్కాలికంగా అజ్ఞానం అది. అందుకని వాడిని కూడా ద్వేషించకూడదు. శత్రువుని కూడా, నిన్ను చంపడానికి కత్తెత్తిన వాడిని కూడా సుఖపడాలని కోరుకోవాలి. అంతేగాని నన్ను ఇలా అంటావా, నాకు కష్టం కలిగిస్తావా, కాబట్టి నువ్వు చచ్చిపోవాలనుకుంటే వీడి జ్ఞానం ఎలా అవుతాడు? అటువంటి వాడిని కూడా దీవించాలి. అదే సర్వే జనాః సుఖినః భవంతు. అసలు రహస్యం అది. జనాః సర్వే అంటే జనులందరూ సుఖినః సుఖము కలిగిన వాడు అవ్వాలి, భవంతు అవుదురుగాక అని అన్నమాట. సుఖీ అంటే ఏకవచనం, సుఖినః అంటే బహువచనం అన్నమాట. సుఖం కలిగిన వాళ్ళు అంటే అందరూ కదా మరి మనం, అందుకని బహువచనం వాడాం. అదే సంధిలో ఏమైంది, ఆ భవంతు ఉండడం వల్ల సుఖినో భవంతు అయిందనమాట. అందరూ జనులందరూ కూడా ఎల్లప్పుడూ సుఖముగా ఉందురుగాక అని మనం అనుకోవాలి. అలా అనుకోకుండా ఉండకూడదు. అలా అనుకోకుండా ఉంటే అప్పుడు వీడు కూడా పతనావస్థకి వెళ్ళినట్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చూస్తాను భవిష్యత్తులో మిమ్మల్ని పరీక్షిస్తా, కత్తి పుచ్చుకుని మీ మీదకి వచ్చిన వాడు కూడా సుఖంగా ఉండు అనగాలి. అన్నప్పుడే వీడు ఉత్తమ స్థాయి కడతాడు. అంతేగాని నా దగ్గర 10 రూపాయలు కొట్టేశాడు, లేకపోతే నాకేదో హాని చేశాడు కాబట్టి వాడు చావాలని కోరుకోరాదు. అది ఉత్తమ జ్ఞాని కాదు. అందువల్ల నాయన, ఇప్పుడు నేను సర్వాంతర్యామి అయిన పరమాత్మని ధ్యానం చెయ్యమని మీ అందరికీ బోధించడానికి ఇక్కడికి వచ్చా. మీరు ఆయన ఒక చోట ఉన్నాడు మరో చోట లేడు అనుకుంటున్నారు, అందుకనే నేను ఇంతసేపు ఈ మాట చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదా, పూర్ణ పురుషోత్తముడు అన్ని చోట్ల ఉన్నాడని గ్రహించండి. ఆ సాధు పురుషులు అలాగే భావిస్తారు, ఆయన సర్వాంతర్యామి. శ్రీకృష్ణుడు అసలు కృష్ణశబ్దానికే కర్షయతీతి కృష్ణ, ఆకర్షించేవాడు. ఆకర్షించాలి అంటే ఎలా ఆకర్షిస్తాడు, మనలో ప్రాణస్వరూపంగా ఉంటే ఆకర్షిస్తాట. ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని ఎందుకు ఆకర్షిస్తాడు తెలుసా, ఆ వ్యక్తి మనకి ఇష్టమైతే. ఇష్టం ఎప్పుడవుతాడు, వాడివి మనవి ఒకటే భావన అయితే, వాడు మన ప్రాణమైతే. ఆయన అటువంటి వాడు. సమస్త బ్రహ్మాండాలలో ఉన్నాడు, సత్యలోకానికి పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, నిత్యమై ఉన్నాడు, శాశ్వత స్వరూపుడై ఉన్నాడు. ఇంకా ఆయన ఎలా ఉన్నాడో చెబుతున్నాను విను. గోలోకే ద్విభుజ కృష్ణ, గోలోకం అనే ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు. నిజానికి గోలోకం అంటే ఏమిటంటే, గో శబ్దానికి ఇంద్రియములు, మన ఇంద్రియాలే ఆయనకి లోకం. గో అంటే ఆవు, ఆవులే ఆయన లోకం. గో అంటే కిరణములు, కాంతే ఆయన లోకం. గో అంటే ఆవు, ఆవే ఆయనకి లోకం. గో అంటే భూమి, భూమే ఆయన లోకం. అంచేత సమస్తం ఆయన లోకమే. ఇందులో రెండు చేతులతో ఉంటాడు ఆయన. రెండు చేతులు ఏమిటనమాట, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఈ జీవాత్మలంతా ఆ రెండో చెయ్యి అయిన పరమాత్మ. ఈ రెండు కలిస్తేనే జీవాత్మ పరమాత్మ ఉంటేనే సృష్టి. రాధాకాంత సనాతన, ఆయనే రాధావల్లభుడు. రాధ అంటే పరమ ప్రేమస్వరూపిణి, ప్రేమైక స్వరూపిణి ఆవిడ. ఎవరిలో ప్రేమ ఉంటే వాళ్ళంతా రాధలే, ఎవరిలో ద్వేషం ఉంటే వాళ్లే రాక్షసులు అంటే. కాబట్టి ఆయన రాధాకాంతుడు, రాధావల్లభుడు అంటే ప్రేమకే అధిపతి అని అర్థం. సనాతనుడు, అత్యంత ప్రాచీనుడు, వెరీ ఏన్షియంట్ అనమాట ఆయన. గోపాంగనాదివిర్యుక్త, గోపికాస్త్రీలతో ఉంటాడు. గోపికలంటే ఎవరు, పరమాత్ముడు జీవుడు ఒకటే అనే భావన ఎవరిలో ఉంటే వాళ్ళు గోపాంగనలు అన్నారు. ఈ జీవుడే పరమాత్మ, పరమాత్మే జీవుడనే భేదభావన లేకుండా కలిసి ఉండే భావన ఉంటే, అహం త్వం త్వమేవ అహం, అదే త్వమేవాహం. అహం బ్రహ్మాస్మి అనే ఉపనిషద్వాక్యం ఇదే. నేను పరబ్రహ్మని, ఇక్కడ బ్రహ్మ అంటే నాలుగు భుజాలు కలిగిన బ్రహ్మని కాదు, నేనే ఆ దైవాన్ని, ఆ దైవమే నేననే భావన కలిగి ఉండాలి. అలా ఉండే వాళ్ళంతా గోపికలు, వాళ్లతో ఉంటాడు ఆయన. ద్విభుజై గోప పార్షదై, పక్కన గోపాలకులు, కాపలా వాళ్ళు ఉంటారు, వాళ్ళు రెండు చేతులతో ఉంటారు, వాళ్లతో కలిసి ఉంటాడు. అంటే తనతో సమానమైన శిష్యులతో ఉంటాడు ఆయన. పరిపూర్ణతమం బ్రహ్మ సచాత్మా సర్వదేహినం స్వేచ్ఛామయశ్చ విహరేత్ రాసే బృందావనే సదా. ఆయన పరిపూర్ణతముడు, నిజమైన పరిపూర్ణుడు ఆయన. పరిపూర్ణము, పరిపూర్ణతరము, పరిపూర్ణతమము అని మూడు పదాలు ఉన్నాయి. మనం ఇంగ్లీష్లో ఏదైతే గుడ్ బెటర్ బెస్ట్ అంటున్నామో అలాగనమాట. ఈయన మామూలుగా అయితే పరిపూర్ణుడు అంటే చాలు, పరిపూర్ణుడు కాకుండా పరిపూర్ణతరం ఎప్పుడు వాడతాం, దీనికంటే దానితో అనమాట. ఒక వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చేటప్పుడు పరిపూర్ణతరుడు అనాలి. కృష్ణుడు ఫలానా వాడి కంటే పరిపూర్ణుడు అని చెప్పడానికి అప్పుడు పరిపూర్ణతరహ అనాలి. ఇంకా పరిపూర్ణతమము అంటే ఇంకా అంతకంటే గొప్పది లేదు, అది ఒక ఉచ్చం. అందుకని శ్రీకృష్ణుడి కంటే ఉత్తమ స్థాయి లేదు గనక పరిపూర్ణతముడు ఆయన. ఆయనే పరబ్రహ్మ, ఆయనే ఆత్మ సమస్త ప్రాణులకి కూడా. స్వేచ్ఛామయుడు, ఆయనకి పారతంత్ర్యం లేదు, స్వాతంత్ర్యం తప్ప. రాసక్రీడలలో ఉంటాడు. రాసశబ్దానికి రసము అంటే ఆనందం, అసలు అది ఆనందస్వరూపుడు అని. రసో వై సహ అని మనకి వేదం ఉపనిషత్తులు చెబుతున్నాయి. సహ అంటే ఆ పరమాత్మ అతడు, రసహ వై రసస్వరూపుడు కదా అంటే ఆనందస్వరూపుడు. భగవంతుడు అంటే ఏమిటి? ఆనందస్వరూపుడు. ఎవరిలో ఆనందం ఉంటే వారంతా ఆనందస్వరూపులల్లా భగవత్ స్వరూపులే. ఆనందం అంటే బూరెలు తినడం వల్ల, మిరపకాయ బజ్జీ తినడం వల్ల, పక్కవాణ్ణి కొట్టడం వల్ల వచ్చే ఆనందాలన్నీ క్షుద్రానందాలు. శాశ్వతమైన ఆనందం ఎవరిలో ఉంటుందో ఆ ఆనందమే పరబ్రహ్మ. ఆయన బృందావనంలో ఉంటాడు అంటే నాశనరహితమైన ప్రకృతిలో ఉంటాడు ఆయన. అదిగో అటువంటి ఆ పరమాత్ముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి నేను ధ్యానం చేస్తూ ఉంటాను. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి మహర్షులు, బ్రహ్మ మానసపుత్రులు నిరంతరం ఆయనని సేవిస్తూ ఉంటారు. గోలోకాధిపతి, కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఉంటాడు ఆయన. యోగులు, మహర్షులు ఆయన్ని ధ్యానం చేస్తారు. నిరామయుడు ఆయన. ఆమయము అంటే రోగం, నిరామయుడు అంటే రోగం లేనివాడు. ఎవడి మనస్సులో రాగద్వేషాలు ఉండవు వాళ్ళకి రోగాలు ఉండవు. రోగం అంటే ఏమిటనమాట, మనకి రాగం ద్వేషమే రోగం అంటే. ఇతరుల మీద ద్వేషమే, ఇతరుల మీద రాగమే మనకి రోగం. కాబట్టి రాగద్వేషాతీతుడికి ఎప్పుడూ అసలు రోగమే ఉండదు. అటువంటి వాడు ఆయనే సదా బ్రహ్మానంద స్వరూపుడు. పెద్ద కాంతిపుంజంతో ఉంటాడు. అసలు మనకు కూడా వెనకాతల కాంతి ఉంటుంది. కొంచెం యోగాభ్యాసంతో అనుభవం ఉన్నవాడికి ఈ వెనకాతల కాంతిపుంజం వలయం కనబడుతుంది. దానినే మనం ఇంగ్లీష్లో ఆరా అంటున్నాం అన్నమాట. ఆ కాంతిని బట్టి వాడు ఎంతకాలం బతుకుతాడో, వాడి స్వభావం ఏమిటో తెలిసిపోతుంది. ఒక్కొక్క దుష్ట వ్యక్తికి వెనకాతల విచిత్రమైన ఎర్రని కాంతో లేక తమోమయమైన చీకటి కాంతో కనపడుతుంది. అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సత్వగుణం కలిగిన వాడి వెనకాతల స్వచ్ఛమైన తెల్లని కాంతి వెదజల్లబడుతూ ఉంటుంది. కృష్ణుడి వెనకాతల అటువంటి కాంతి ఉంటుందట. కోటి చంద్ర సుశీతలమైన కాంతి, కోటి సూర్యప్రభాభాసమానమైన కాంతి అది. కోటి సూర్యుల కాంతి ఉంటుంది, కానీ ఆ కాంతి వేడిగా ఉండదు. కోటి సూర్యుల కాంతితో కూడిన కాంతి అంటే వేడి కదా, మరిది అది మనల్ని కాల్చి బూడిద చేయకూడదు. అందుకే కాంతి సూర్యకాంతి, అందులోంచి వచ్చే చల్లదనం చంద్రత్వం అన్నమాట. చంద్రుడి వెన్నెల వంటి చల్లదనంతో ఉంటుంది. ఆయన సగుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ. అనన్య భక్తి కలిగిన వాడు ఆయన. ఎవడైనా ద్వేషించేవాడిని కూడా తనలోనే కలుపుకుంటాడు ఆయన. అందుకే చూడండి, శిశుపాలాదులు తచ్చి ఆయనలో కలిసిపోయారు, అఘాసురుడు తచ్చి ఆయనలో కలిశాడు. ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? నవీన నేరథశ్యామం, కొత్త నల్లని మేఘంలో ఉంటాడు ఆయన. మేఘం వర్షిస్తుంది, మేఘం అప్పు తెచ్చి మరీ నీళ్లు వర్షిస్తుందిట. తన దగ్గర లేకపోయినా ఇతరులకు ఇవ్వాలి అని కోరిక కలిగినటువంటి వాడల్లా. అందుకే కృష్ణస్వరూపులు అన్నారు. అడగడం కూడా మంచి పనికి అదొక ఆభరణం అన్నారు. మేఘంలో నీరు స్వతసిద్ధంగా ఉంటుందా? సముద్ర జలం ఆవిరయ్యింది అంటే సముద్రుడి దగ్గర యాచించి పట్టుకెళ్ళింది, అది మేఘం అయ్యింది, అది వర్షిస్తోంది. అలాగే కృష్ణుడు మన దగ్గర భక్తిని యాచించి మనకు వర్షాన్ని, కరుణావర్షాన్ని ఇస్తాడు, ప్రేమను అందిస్తాడు ఆయన. తర్వాత ఆ మహాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పారు. రెండు చేతులు కలిగిన వాడు, పీతాంబరధారి, పసుపు వస్త్రం ధరించాడు. పీతవర్ణంలోనే ఆత్మ ఉంటుంది. మనకి మంత్రపుష్పంలో కూడా పీతాభాస్వత్యనూపమా అన్నారు. పసుపు రంగులో అణువుతో పోల్చదగిన ఒకనొక కాంతి ఉన్నది హృదయంలో. ఆ కాంతి మధ్యలో పరమాత్మ ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే సమస్తం. ఆయన కోటి మన్మధుల కంటే అందంగా ఉంటాడు. మనిషిలో అందం ఎప్పుడు పెరుగుతుంది? ఇది జ్ఞానం వల్ల సౌందర్యం వస్తుంది, ఆకర్షణ అప్పుడే వస్తుంది. మహాద్భుతమైన జ్ఞానమే ఆకర్షణ. ఆకర్షణతో కూడిన, జ్ఞానంతో కూడిన సౌందర్యం ఆయనది. అత్యంతమైన లీలలు చేస్తాడు అనంత లీలాధాముడు. ఎప్పుడు కిశోర వయస్కుట్ట. మనం కూడా మృత్యువుని జయించవచ్చు, ముసలితనం జయించవచ్చు జ్ఞానం వల్ల, ఉపాసన వల్ల, యోగాభ్యాసం వల్ల. యోగులకి ముసలితనం రాదు అసలు. హిమాలయాలలో నా అదృష్టవశాత్తు అటువంటి యోగులు చూచాను. ఒకప్పుడు బదరీ కేదార యాత్ర చేస్తున్నప్పుడు కేదారంలో ఉండే ఒకనొక గుహలో 2000 సంవత్సరాల క్రితం వయస్సు కలిగిన ఒక యోగిని చూడగలిగాను. అది సందేహం లేకుండా అలాంటి యోగులు ఉన్నారు. చెప్పారు, యోగాభ్యాసం చేసేవాడికి మొట్టమొదటి చిహ్నములు ఏమిటి? నిత్య యౌవనం, నిత్య నీరోగత్వం, రోగం లేకపోవడం, యౌవనత్వంతో ఉండి తీరుతాడు వాడనమాట. ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుకాంతియున్. యోగాభ్యాసం చేసేవాడికి ముందు ఆరోగ్యం వస్తుంది, నిష్ఠురత ఉండదు, కోమలంగా ఉంటాడు వాడు. తర్వాత వపుకాంతియున్, శరీరంలో కాంతి ఉంటుంది, వస్తు వ్యామోహం ఉండదు వాడికి. ప్రాప్త యోగారంభుండగువానికి ప్రథమ చిహ్నం బుల్ నరేంద్రోత్తమ. యోగాభ్యాసం చేసినప్పుడు, ఆ యోగం వాడికి సిద్ధించినప్పుడు ఇవి వాడికి ప్రథమ చిహ్నములు. ఇంత చేసి మామూలు ప్రాథమిక చిహ్నాలట, ఆ తర్వాత ఇంక వాడు ఎంత గొప్పవాడవుతాడో చూడండి. ప్రారంభంలోనే ఆయుర్దాయాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు, ఆయుష్ పెంచుకోగలుగుతున్నాడు, ముసలితనం లేకుండా చేసుకోగలుగుతున్నాడు. ఇక యోగికే ఇలాంటి లక్షణాలు వస్తే ఆ యోగులకి అధిపతి అయిన కృష్ణుడు ఎంతవాడు, యోగేశ్వరుడు కదా మరి ఆయన. ఆయన నిత్య యౌవనుడు గనక కిషోర వయస్కుడై ఉంటాడు. ఆయన కైశోరావస్థ అంటే 5 ఏళ్ళు నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండే బాలుడిలా కనపడుతుంటాడు, బాలకృష్ణ రూపంలో ఉంటాడు ఆయన. ఒక్కొక్కప్పుడు మంచి నవయౌవనంలో కనపడతాడు. దివ్య సుందర విగ్రహం ఆ కృష్ణుడిది, అత్యంత మనోహరం, నిత్య శాంతస్వరూపుడు. అత్యంత ప్రాచీన కాలంలో ఒక చిన్న రహస్యం చెప్పాలి ఇక్కడ, యోగ రహస్యం. ఈ మధ్యన ఏలూరులో ఎయిడెడ్ స్కూల్లో పనిచేసి రిటైర్ అయిపోయిన ఆచార్యులు గారు ఉన్నారు, వేదాంతాచార్యులు గారు. తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటారు, ఎప్పుడైనా వస్తే ఆయన పరిచయం చేస్తాను. వేదాంతాచార్యులు గారు నా మీద ఎంఫిల్ చేశారు మధురై కామరాజ్ యూనివర్సిటీలో. యూనివర్సిటీ వాళ్ళు నా చరిత్ర, నా అవధానాల మీద ఆయన ఎంఫిల్ చేసినందుకు ఎంఫిల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. తర్వాత ఇంకొక ఆయన పిహెచ్డి కూడా చేశాడు నా మీద. మీ కళ్ళ ముందే నా చరిత్ర ఒక యూనివర్సిటీలో ఎంఫిల్ డిగ్రీ పొందింది, ఇంకొకళ్ళకి పిహెచ్డి ఇచ్చింది. ఆ ఎంఫిల్ చరిత్ర చెబుతున్నప్పుడు ఆయనకి నా జీవిత చరిత్రలో ఒక చిన్నప్పటి భాగం చెప్పాను, అది పుస్తక రూపంలో కూడా వస్తుంది. నా చిన్నప్పుడు ఒకప్పుడు ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా పారిపోయా. కొన్ని కారణాల వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఏదో కుర్రాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకున్నారు. నాకు చిన్నప్పుడు అప్పుడు శ్రీశైలం కాశీయాత్ర చేయాలని కోరిక. ఆ రహస్యం అట్టే పెట్టి శివానుగ్రహంతో చాలా కాలం తర్వాత ఆయనకే చెప్పాను అది మళ్ళీ తర్వాత. అలా నడుచుకుంటూ విజయవాడ వరకు వెళ్ళిపోయాను. నాకేంటో కాశీ వెళ్ళడం అంటే ఏమనుకున్నానంటే కాశీ శ్రీశైలం ఇవన్నీ ఏవో పలానా దిక్కులో ఉన్నాయనుకున్నాను, కానీ ఎంత దూరం ఉందో తెలియదు, వయసు చిన్నది కదా. మరి ఇంట్లో రూపాయి లేదు జేబులో, లాగు చొక్కా వేసుకొని అలా వెళ్ళిపోగా విజయవాడ ప్రాంతానికి కొంచెం ముందు నిడమానూరు ఉంది. అప్పట్లో ఇంత ట్రాఫిక్ లేదు, ఇంత విశాలమైన రోడ్లు కావు. శోష వచ్చింది, నీరసం వచ్చింది, కళ్ళు వేర్లు గమ్ముతున్నాయి. ముందు శ్రీశైలం వెళ్ళాలి, తర్వాత ఎప్పుడో ఒకప్పుడు కాశీ వెళ్ళాలి నడిచి. అక్కడ ఆశ్చర్యకరంగా చచ్చిపడిపోతానేమో, నీరసం వచ్చిపోతుందేమో అనుకున్న సమయానికి ఒక భార్యాభర్త ఇద్దరు అబ్బాయిలు ఒక తోపుడు బండి దోసుకెడుతున్నారు. ఇలాగ శనగలు అమ్ముకునే బండి, ఇలాంటి బళ్ళు ఉంటాయి, అలాంటి తోపుడు బళ్ళు, 4 చక్రాలు రిక్షా చక్రాలు ఉన్న తోపుడు బండి, దాని మీద సామాన్లు వేసుకెడుతున్నారు. వాళ్ళు నేను కళ్ళు తిరిగి పడిపోతుంటే కాస్త నీళ్లు చల్లి మంచినీళ్ళు ఇచ్చారు, తాగాను, కొంత ఓపిక వచ్చింది. తర్వాత కాస్త మజ్జిగ ఉంది వాళ్ళ దగ్గర, అది ఇచ్చారు. ఏం బాబు ఎక్కడికి వెళుతున్నామంటే శ్రీశైలం నడిచి వెడదాం అనుకుంటున్నాను అన్నా. అనగానే వాళ్ళు పక్కపక్క అనేవి, శ్రీశైలం నడిచి వెడతావా, మాలాంటి పిచ్చాడు ఇంకోటి దొరికాడు అనుకున్నారు. వాళ్ళు కూడా శ్రీశైలం నడిచెడుతున్నారట, కుటుంబం మొక్కుకుందిట. అందుకని కుటుంబం బయలుదేరింది. వాళ్ళది ఎవరో చెప్పరు, మా అబ్బాయిలు నడుస్తున్నారు, ఈ తోపుడు బండి దోసుకెడుతున్నాం. ఆ తోపుడు బండికి కింద సజ్జల ఉంది, అందులోనేమో బియ్యం గియ్యం బట్టికెడుతున్నారు. ఆ పైన చిన్న పొయ్యి కుంపటి, వాళ్ళు అన్నం వండుకున్నారు, వాళ్ళు శుభ్రంగా కడుపు నిండా భోజనం పెట్టారు. సంధ్యావందనం 3 పూట్లా చేస్తారట వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ సంధ్యావందనం చేయడం, గాయత్రి చేయటం, అంత చాలా నిష్ఠాగరిష్ఠులుగా ఉన్నారు. సరే, వాళ్లతో పాటు భోజనం పెట్టడం, విజయవాడలో అమ్మవారి దర్శనం చేయించారు, అక్కడి నుంచి బయలుదేరాం. అలాగే నానాయాత్ర పెట్టడం, శ్రీశైల క్షేత్రం చేరాం, శిఖర దర్శనం చేయించారండి. ఆ శిఖర దర్శనం చేయించిన తర్వాత చూస్తే బండి లేదు, వాళ్ళు లేరు, ఆశ్చర్యం. కొండ మీదకి పైగా పైదాకా నాతో పాటు వచ్చారు శిఖర దర్శనం దగ్గర. ఇంకొంచెం ముందు కడితే సాక్షి గణపతి ఉంటాడు, అక్కడికి వెళ్ళాక ఒట్టు బండి లేదు, మనుషులు లేరు. ఎందుకు చెబుతున్నానంటే ఆ కుర్రాడి పేరు గణపతి శాస్త్రి అన్నారు, ఒక కుర్రాడి పేరు, ఇంకోటి పేరేమో కుమార శాస్త్రి అన్నారు. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు పరమాత్ముడు అంటే. నా జీవితంలో అత్యాశ్చర్యకర రహస్యం అది. ఆ తరువాత ఆనందంతో నాకు అప్పుడు చిన్నపిల్లవాడి కూడా వెంటనే అర్థం కాలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, నడిచి వెళ్ళాలి. అక్కడ ఒక ఆయన దిగిలాడు, మంచి జటాచూటధారి, పొడుగ్గా ఉన్నాడు, సోలం ధరించాడు, ఢమరుకంతో ఉన్నాడు. ఏం బాబు నడిచి వచ్చావా అన్నారు. అవునండి, పాపం నలుగురు తీసుకొచ్చారు, కనపడలేదండి వాళ్ళు, మళ్ళీ ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు, కాశీ వెళ్ళాలన్నాను. ఇప్పట్లో నువ్వు కాశీ వెళ్ళలేవురా అబ్బాయి, సద్గురువు అయ్యాకే కాశీ వెళతావు, ఆ లోపు కాశీ యోగం లేదు, ఈలోపు కొన్ని నిందలు కూడా వయ్యవలసి వస్తూ ఉంటుంది, ఇంట్లోంచి పారిపోయినందుకు అనుభవిస్తావు తాత్కాలికంగా, యోగభ్రష్టుడివి అని చెప్పాడు ఆయన. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టో విజయతి, మంత్రోపదేశం లేకుండా తరించవు కాబట్టి నీకు మంత్రం ఇస్తాను అన్నారు. ఆయనకు నమస్కారం చేశాను, ఓం నమశివాయ మంత్రోపదేశం చేశారు. నేను చెప్పిన చోటకి దగ్గరలోనే ఇప్పటికి కూడా ఒక ఆశ్రమం కట్టారు. ఇప్పుడు ఈ బట్టి ఎప్పుడైనా పెడితే ఆశ్రమం కూడా చూడండి అక్కడ. అక్కడ ఆయన నమస్కారం చేసుకున్నాను గురువు గారికి. ఎంచేతంటే గురువుకి దండం పెట్టుకుని మంత్రం చేయాలి కనుక. ఆయన మంత్రోపదేశం చేయగానే ఆయన కాళ్ళకు నమస్కరించాను, ఆయనే కనపడ్డాం వాళ్ళు మహాగురువు. ఆ శ్రీశైల దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆయన కనిపించి ఇంట్లో చెప్పంలే ఆయన టిక్కెట్ ఇచ్చి విజయవాడ తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టేశాడు గణపురంలో ఉండగా. ఇవన్నీ అనుభూతులై తీరుతాయి. మహానుభావులు పరమాత్ముడు దైవం మానుష రూపేణ నమ్మితే విశ్వాసంతో వెడితే వచ్చి తీరతాడు. ఆ మంత్ర ప్రభావమే ఆ తర్వాత క్రమంగా విజృంభించాం. అదిగో ఆ విజృంభణ సమస్త శాస్త్రాలు చదువుకుని పండితుడై ఏదనుకుంటేది చేయగలిగే సామర్థ్యం ఇచ్చింది. ఎప్పుడైనా ఇప్పటికైనా భగవంతుడు మీకు అలాగే దర్శనమిస్తాడు, నమ్మి చెయ్యాలి. ఎందుకు చెబుతానంటే యోగేశ్వరుడు ఆయన ఏ రూపంలో ఎప్పుడు ఎలా ఇస్తాడో తెలియదు. అందుకని ఆయన ఏం చెప్పాడు, అనన్యమైన రూపంతో సదా మానవ రూపంలో దేవరూపంలో తిరిగాడేటటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు అంటే నిత్య శాంతస్వరూపుడు ఆయన. తన భక్తుల్ని అనుగ్రహించడానికి సర్వసిద్ధంగా ఉంటాట. కష్టం వస్తే వాడిని అనుగ్రహించి తీరతాడు. నమ్మాలి, కాకపోతే నమ్మితే ఏదైనా జరుగుతుంది. ఒక 250 సంవత్సరాల క్రితం జరిగిన కథ భారతదేశంలో. ఉత్తర భారత్లో ఎప్పటికి కూడా వ్రజభాగవతంలో ఆ కథ వేశారు. యమునా నదీ తీరంలో ఓ పండితుడు ఉండేవాడు. అప్పుడప్పుడే కాఫీ ప్రవేశపెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు మనకి. ఆ కాఫీ తాగితే కానీ నీకు నిద్రట్టేది కాదు, పొద్దున్నే కాలకృత్యాలు గడిచేవి కాదట. యమునా నది అవతల నుంచి గోపికలు రోజు పాలు పట్టుకొచ్చేవారట. ఈయన ఓ రోజున గోపికలను అడిగాడు, పొద్దున్నే కాఫీ తాగాలని కోరిక, మీరేమో ఆలస్యంగా పాలు తీస్తున్నారు, ఎందుకు ఆలస్యంగా తీస్తున్నారు, కొంచెం పెందరాళ్లే పాలు తండి అన్నట్టు. మేం పెందరాళ్లే లేస్తామండి, పాలు తెస్తున్నామండి, కానీ యమునా నది దగ్గర పడవ దాటించేవాడు ఆలస్యంగా వస్తున్నాడు, పడవ లేకపోతే మేమెలా వస్తాం, ఈదుకు రాలేం కదా, పాలు తేలేం కదా, అంచేత ఆలస్యం మాది కాదు పడవది అన్నారట. అప్పటికి బ్రిడ్జి లేవు కదా మరి పెద్దగా, అందుకని. ఈయన నవ్వి పక్కపక్క వచ్చి, వెర్రి పీనుగుల్లారా, గోపికల్లారా, మీ వంశంలో కృష్ణుడు పుట్టాడు, కృష్ణ 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 అంటే నది మీద నడిచి వచ్చేయచ్చు, పడవక్కర్లేదు అన్నట్ట. అనగానే మర్నాటి నుంచి మంత్రం వేసినట్టుగా నడిచి వచ్చేయడం మొదలెట్టారు వాళ్ళు. 5 గంటలకే పాలు పట్టుకొస్తున్నారట. 2-3 రోజులు పోయాక ఈ పండితుడికి అనుమానం వచ్చింది. ఏమర్రా వెర్రి పీనుగుల్లారా, పడవవాడు పెందరాళ్ళే వస్తున్నాడా ఏమిటి, పాలు పెందరాళ్లే తెస్తున్నారు, ఇంత పూర్వం 8 అయ్యేది కదా అంటే వాళ్ళన్నారు, లేదండి గురువుగారు, మీరే కదండి ఈ మధ్యనే కృష్ణ అనుకుంటే నీళ్ళ మీద నడిచి వచ్చేయచ్చు అన్నారు, కృష్ణ కృష్ణ అనుకుని నీళ్ళ మీద నడిచి వచ్చేస్తున్నామండి అన్నారట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏ అబద్ధాలు ఆడుతున్నారా అన్నట్టు. అంటే చెప్పాడు కానీ ఈయనకి నమ్మకం లేదు, ఏదో వేళకోవడానికి అనేశాడు. వీళ్ళు నిజంగా చేస్తున్నారు, వీళ్ళకి నమ్మకం ఉన్నది. ఒక్కొక్కప్పుడు దిక్కుమాలకు చెప్పిన గురువు కంటే విన్న గురువు వాళ్ళకి విశ్వాసంతో చేసే శిష్యులకి నమ్మకం వల్ల ఫలిస్తాయి తొందరగా. కాదండి మేము నిజంగా నడుస్తున్నాం, మీరు 2 అయ్యగారు అన్నారట. ఈయన కూడా వెళ్ళాడు. ఈయన చూస్తూ ఉండగా చదువు సంధ్య లేని సామాన్య స్త్రీ లేని గోపికలు కృష్ణ కృష్ణ అనుకుంటూ నేల మీద అచ్చం నేల మీద నడిచినట్టు నడుస్తున్నారట. మతిపోయింది దీనికి, మీరు నడిచి వచ్చేయండి గురువుగారు అన్నారట. ఈయన కృష్ణ 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 అని కొంచెం దూరం నడిచాడు. కొంచెం 4-5 అడుగులు వేశాక ఈయనకి అనుమానం వచ్చింది, ఇంతకీ నేను నీళ్లలో నడుస్తున్నానా నీళ్ల మీద నడుస్తున్నానా అని. అనుమానం ఎప్పుడైతే వచ్చిందో డామని మునిగిపోయాడు. అంతవరకు నడిచాడు, అనుమానం రాకూడదు, అనుమానం వస్తే మునిగిపోతాం అంతే. దగ్గర మునిగిపోయాడు. అందులో పెద్ద లోతుది ఏమునంటే కిక్కు కిక్కు నీళ్లు తాగేస్తున్నట్ట. బాబాయ్ బాబాయ్ అంటున్నాడు, పైకి కిందకి లేస్తున్నాడు. వెంటనే గోపికలు పరిగెత్తు వచ్చి నీళ్ళ మీద చెరుకోరెక్క పుచ్చుకుని వాడు బాగా పాలు పెరుగు తగ్గుతారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నారు. ఈయన పెచ్చపెనుగు పక్కగా ఉన్నాడు కాఫీ తాగి. అంతేత కాఫీ తాగేవాడు కంటే పాలు తాగేవాడు బలంగా ఉంటాడు, హార్లిక్స్ తాగేవాడు. ఆ రెక్కొచ్చుకు తీసుకొచ్చి ఒడ్డు మీద వారేశారట. పొట్టల మీద తొక్కి నీళ్లు కూడా కక్కించారు కిక్కు కిక్కు అని. అతి కష్టం మీద బతికాడు. ఏంటి గురువుగారు ఇలా మునిగిపోయారంటే, అమ్మా నన్ను క్షమించండి, కృష్ణ అంటే నీళ్ళ మీద నడవచ్చని మీకు చెప్పాను, చెప్పిన నేను అంత నమ్మలేకపోయాను, మీరు నమ్మారు, నమ్మితే చెడరు, అందుకే మీరు నడిచారు, మీరు తరించారమ్మా, ప్రగాఢమైన విశ్వాసం కావాలి తల్లి అన్నాడు. ఆయన సిగ్గుపడ్డాడు, ఒప్పుకున్నాడు సత్యం కూడా, అంతో ఎంతో చదువుకున్నాడు కాబట్టి. ఇది సత్యం, మనం నమ్మాలి, విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉంటే అంత బాగా. అంచేత గురువుగారు నమ్మారు, ఇల్లు వచ్చింది వాళ్ళకి ఓ భక్తురాలకి. మళ్ళీ గురువుగారు తీసుకెళ్ళి అక్కడ పారేశారు మమ్మల్ని అని అనకూడదు, అది సత్యం. అక్కడ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం సాధన విశ్వాసం అంటే రవ్వంత సడలనివ్వని కఠోర విశ్వాసం ఉన్నదా ఆ వ్యక్తి తరిస్తాడు. అదిగో అటువంటి శాంతస్వరూపుడైన పరమాత్మని నమ్మితే సర్వదా సిద్ధంగా ఉంటారు అని ఈ చిట్ట చివరి రెండు శ్లోకాల్లో చెప్పారు. ఎన్నోది 17వ అధ్యాయం బ్రహ్మవైవర్త పురాణం, ఇది విష్ణు స్వరసంగ సంవాదం అన్నమాట. ఇందులో చెప్పారు, ఎప్పుడూ మీరు నమ్మండి, ధ్యానం చేయండి, ఆయన మిమ్మల్ని రక్షించడానికి అనుగ్రహం కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక ఆ వైష్ణవ భక్తులు ఉన్నారే ఆయనకు, వాళ్ళు కూడా ఆ సచ్చిదానంద విగ్రహాన్ని ధ్యానం చేస్తారు. దేవతలారా, ఈ దివ్య జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోండి, ఇంకా తక్కిన వాదాలు విడిచిపెట్టండి. ప్రస్తుతం ఈ చచ్చిన ఉపబ్రహ్మణుణ్ణి బ్రతికించడానికి ప్రయత్నం చెయ్యండి. వెంటనే వీళ్ళందరూ ఆలోచించారట, కుర్రాడు ఎవడో భలే చెబుతున్నాడు, అద్భుతంగా చెబుతున్నాడు, వేదాంత రహస్యాలు చెబుతున్నాడు, సత్యాలు చెబుతున్నాడు. ఇక శవం చచ్చాక ఏమైందంటే ఒక రకమైన వికృతాకారం చచ్చినక సేపటికి శవం మారిపోతుందిగా. మరి ఆ మారిపోయిన వికృతమైన శరీరం మళ్ళీ అందంగా అప్పుడే నిద్రపోతున్న వాడిలాగా ఉన్నది. ఇప్పుడు శివుడు ఏం చేశాడు, జ్ఞానానంద స్వరూపుడు ఆయన, జ్ఞానాన్ని దాంట్లో నింపాడు. ధర్మదేవత ధర్మం నింపింది. ఈ విష్ణుమూర్తి జీవం ప్రసాదించాడు. అగ్ని గంధర్వ శరీరంలో జఠరాగ్ని పెట్టాడు, కడుపులో జఠరాగ్ని ఉండాలి, అది లేకపోతే చచ్చిపోతాం మనం. ఆ జీర్ణశక్తినిచ్చేది అది. మన్మధుడు చూశాడు, మన్మథ దృష్టి వల్ల ఆయనలో క్రమంగా కోరికలు పెరగడం మొదలెట్ట లోపల. ప్రాణస్వరూపుడు వాయుదేవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపల నింపాడు, వాయు సంచారం మొదలయ్యింది. సూర్యుడు మన కంటికి నేత్రశక్తినిచ్చేది ఆయనే, అందుకే ఎప్పుడు సూర్యుడికి నమస్కారం చేసి కృతజ్ఞతతో ఉండాలి మనం. మన కళ్ళు చూడగలగడానికి కేవలం సూర్యుడే కారకుడు, నేత్ర దృష్టి ఇచ్చాడు, అందులో ఆ దర్శించే శక్తి ఇచ్చాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళు వేరు, కళ్ళల్లో ఉండే శక్తి వేరు, దాన్ని ఇంద్రియార్థం అంటారు. కళ్ళు ఉన్నంత మాత్రం చేత చూడలేము, చాలామంది కళ్ళున్నా కళ్ళల్లో చూడడానికి పనికొచ్చే ఒక శక్తి ఉంటుంది, అది లేకపోతే గుడ్డాడే. అందుకే కొంతమందికి నేత్రాలు ఉంటాయి కానీ కళ్ళల్లో చూసే శక్తి ఉండదు, అది సూర్యుడు ఇస్తాడు. తర్వాత వాణీదేవి సరస్వతీదేవి వాక్శక్తి ఇచ్చింది, లక్ష్మీదేవి శరీరానికి శోభ ఇచ్చింది. ఇన్ని వచ్చాయి కానీ శరీరం మాత్రం అలా అందంగా ఉంది, ఏదో నిద్రపోతున్నట్టుంది కదలడంలా, అంటే చేతనత్వం లేదు, కదలిక లేదు అందులో. ఎందుకు లేదు, ఒక ఆయన ఇల్లు కట్టేట, ఇంటికి చక్కగా గోడలకు అన్నిటికీ సున్నం పోయించాడు, కరెంటు వైర్ వర్క్ అంతా చేయించాడు, దీపాలు పెట్టాడు, స్విచ్లు పెట్టాడు, ఫ్యాన్లు బిగించాడు, ఫ్యాన్ అని ఉన్న స్విచ్ వేశాడు ఫ్యాన్ తిరగడంలా, లైట్ అని ఉన్నది స్విచ్ అది వేశాడు లైట్ వెలగట్లా. ఇదేంటండి, లైట్లకి స్విచ్లు పెట్టాను, వైర్ పెట్టాను, దీపాలు పెట్టాను, వెలగడం లేదేంటి అనుకుంటూ ఉంటే అప్పుడు పక్కవాడు ఎవడో వచ్చానట, భలేవాడు అయ్యా, అసలు పోల్ కనెక్షన్ ఏదయ్యా, కరెంటు స్తంభం నుంచి ఇక్కడ కనెక్షన్ లేదు, అప్పుడు కరెంటు రావాలంటే పోల్ కనెక్షన్ కావాలి. మరి మనకి ఇంటి నిండా ఎన్ని వైర్లు పెట్టుకున్నా ఎన్ని స్విచ్లు పెట్టుకున్నా అసలు కరెంటు ఇచ్చేవాడు కావాలి హెడ్ ఆఫీస్ అక్కడి నుంచి, ఆ వైర్ కలిపితే అప్పుడు కరెంటు ఉంటే ఇవి తిరుగుతాయి. అలాగే ఇదంతా వైర్ వర్క్ చేయబడిన ఇల్లు అన్నమాట, కానీ దీంట్లోకి కరెంటు కనెక్షన్ అంటే ప్రాణవాయువు ప్రాణశక్తి భగవంతుడు రావాలి, ఆయన రాలేదు. ఆ భగవంతుడే కృష్ణుడు, చేతన స్వరూపుడు, ఆయన లేడు. అందుకే శరీరంలా తక్కిన దేవతలు ఎందరో వచ్చినా అసలు శ్రీకృష్ణుడు రాలేదు లోపలికి. ఇదే భాగవత సారం. భాగవతంలో మీరు ఎప్పుడూ కూడా తృతీయ స్కంధం, చతుర్థ స్కంధం, పంచమ స్కంధం, షష్ఠ స్కంధం అద్భుత రహస్యాలు ఉన్నాయి, అవి చెప్పుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. జీవుల్లో పరమాత్మ ఎలా చైతన్యం కలిగిస్తున్నాడో తెలుస్తాయి. అప్పుడు ఏం చేశారట బ్రహ్మ తక్కినటువంటి వాళ్ళు, అమ్మా మాలావతి, మేమంతా చాలా ప్రయత్నాలు చేశాం, ఇందులో ఎన్నో శక్తులు పెట్టాం, అయినా శరీరం కదలడంలా, శరీరం కదలాలంటే చైతన్య స్వరూపుడు కృష్ణుడు, సర్వ చైతన్య రూపుడు ఆయన. ఆయన దగ్గర అమ్మవారు మహామాయ యోగమాయ అనే పేరుతో ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే మేమేం చేయలేమమ్మా, అంచేత నువ్వు కృష్ణుడిని ప్రార్థించు అనగానే మాలావతి బ్రహ్మదేవుడు ఆదేశానుసారంగా పక్కనున్న నదిలో హాయిగా, కౌశికీ నదిని చెప్పాం కదా మనం, కౌశికీ నదిలో హాయిగా స్నానం చేసింది, మంచి శుభ్రమైన పవిత్ర వస్త్రాలు ధరించింది, యోగాభ్యాసంతో ఒక ఆసనం వేసుకుంది, పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసింది. బ్రహ్మవైవర్త పురాణంలో దీనికి మహాపురుష స్తోత్రం అని పేరు. భగవంతుడు ఎప్పుడు పురుష రూపంలో ఉంటాడు, అందుకే మనం ఆయనకి పురుష సూక్తం అనే దానితో ధ్యానం చేస్తున్నాం, అందుకే ఇది మహాపురుష స్తోత్రం, ఇది పవిత్రం. అసలు అర్థమైనా అవ్వపోయినా కూడా వింటే చాలా మంచిదన్నారు, ఇక అర్థమైతే చెప్పేక్కర్లా. వందే తం పరమాత్మానం సర్వకారణ కారణం వినా ఏన శవా సర్వే ప్రాణినో జగతీతలే. సర్వకారణములకు కూడా కారణమైన పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను, ఆయన లేకపోతే ప్రాణులు శవం, ఆయన ఉంటేనే కదలిక వచ్చి శివం అవుతారు. ఏ భగవంతుడు లేకపోతే శరీరం కదలదో ఆ పరమాత్ముడికి చేతనాస్వరూపుడికి నమస్కారం చేస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? నిర్లిప్తం సాక్షిరూపంచ సర్వేషాం సర్వకర్మసు విద్యమానం నదృష్టంచ సర్వైహి సర్వత్ర సర్వదా. ఆ భగవంతుడు ఎటువంటి వాడు? నిర్లిప్తుడు. దేంతో సంబంధం లేదు ఆయనకి, ఈ అందరితో ఏ సంబంధం లేదు ఆయనకి, నిర్వికారంగా ఉంటాడు. కానీ సాక్షిరూపం, మనం ఏం చేసినా చూస్తూ ఉంటాడు, అంతే, కనిపెడతాడు. చేసిన దానికే ఫలితం ఇస్తాడు, చెయ్యని దానికి ఆయనకి సంబంధం లేదు. అన్ని కర్మలను చూస్తాడు ఆయన, అందరిలోనూ ప్రకాశిస్తాడు ఆయన, సర్వత్ర సర్వదా అన్ని చోట్ల అన్ని వేళలో ఉంటాడు ఆయన. ఏన సృష్టాచ ప్రకృతి సర్వాధార పరాత్పర బ్రహ్మ విష్ణు శివాధీనాం ప్రసూర్యా త్రిగుణాత్మిక. ఆయన ఈ ప్రకృతికి, సమస్త సృష్టికి మూలాధారం, సర్వాధారుడాయన, పరాత్పరుడాయన, బ్రహ్మ విష్ణు శివాదులందరికీ కూడా తండ్రి, త్రిగుణాత్మస్వరూపుడాయన, గుణరూప కర్మలు లేనివాడాయన, జగత్తుకి స్రష్ట ఆయన, స్వయంగా బ్రహ్మ. ఏ మహానుభావుణ్ణి సేవించి బ్రహ్మాదులు ఈ చరాచర జగత్తు నడుపుతున్నారో అటువంటి పరబ్రహ్మస్వరూపికి మేము భక్తితో నమస్కారం చేస్తున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలకారకుడు. ప్రసూహు అనే శబ్దం సాధారణంగా తల్లి పుట్టడానికి మూలకారకుడు అనడానికి వాడతాం. వేదాది జగత్ప్రసూహు అని మనకి సహస్రనామాల్లో ఉన్నది. అలాగే ఇక్కడ పరమాత్ముడు శ్రీకృష్ణుడు త్రిమూర్తులకి కూడా మూలకారకుడు. ఆయన త్రిగుణాత్మస్వరూపుడు, అదొక దివ్య రూపం. అది ఇంత అంత అని ఎవడూ వర్ణించడానికి వీలు కానిది. యోగులు నిరంతరం ప్రకృతికి అతీతమైన పరమాత్మనే ధ్యానం చేస్తారు. సాకారము నిరాకారము స్వేచ్ఛామయమది. స్వయం తపస్వరూపంచ సర్వరూపంచ సర్వత. తపస్సు వల్ల అది ఒక రూపాన్ని సంతరించుకున్నది. భగవంతుడు నిత్యం తాను తపస్సు చేసి తపస్సు యొక్క శక్తిని లోకానికి తడుతాడు. ఆయనేం తపస్సు చేస్తే కానీ గడవని వాడు కాదు. కానీ తపస్సే లోకానికి మూల కారణమని తెలియజేయడం కోసం నిత్యం తపస్సుని ఆచరిస్తూ ఉంటాడు ఆయన. శివుడు విష్ణువుని, విష్ణువు శివుణ్ణి ధ్యానం చేయడంలో రహస్యం అదే. పరస్పర భావన ఉంటే ఈ సృష్టి నడుస్తుందిట. ప్రకృతిని పురుషుడు, పురుషుడు ప్రకృతిని ధ్యానం చేయడం. ఆ పరాత్ముడు ఎలా ఉంటాడో చెప్పారు. నవీన నీరదశ్యామం శరత్ పంకజలోచనం, తల్లని మేఘం వంటి ఆకారం కలిగిన వాడు. శరత్కాలంలో ఉండేటటువంటి తామర పువ్వు లాంటి కళ్ళు కలిగిన వాడు. కోటి కందర్పల, ఇక్కడ శరత్ శబ్దానికి తెల్ల తామర పువ్వు అని చెప్పుకోవాలి అర్థం. తెల్ల తామర పువ్వు వంటి కళ్ళు కలిగినవాడు. కోటి కందర్ప లావణ్యం లీలాధామ మనోహరం, కోటి మన్మధుల మహాకాంతితో ఉంటాడు ఆయన. ఆయన మనస్సులను అపహరించే సౌందర్యం కలిగిన వాడు, పరంధాముడు ఆయన. తర్వాత నవయౌవనంలో ఉంటాడని కూడా చెప్పాం. కామధేనువులు ఆవుల రూపంలో కూడా తిరుగుతూ ఉంటాయి. సమస్త దేవతలు నిత్యం దివ్యమంగళ విగ్రహంగా ఉండే ఆ పరమాత్మని ధ్యానం చేస్తారు. ఇక చేతిలో వేణు ఊదుతూ ఉంటాడు ఆయన. వేణుం కొణంతం మధురం గోపీసం మోహ కారణం, వేణువుని వాయిస్తాడు ఆ సాంగ్. ఆ వేణువు కూడా మామూలు నాదం కాదు, మధురమైన నాదం అన్నారు. చాలా అందంగా ఉంటుంది ఆ శబ్దం. వింటూ ఉంటే శరీరం పులకించిపోతూ ఉంటుంది. అసలు భగవత్ సంబంధమైన కథలలోనే మాధుర్యం ఉందన్నారు. పనికిమాలిన కథలకి భగవత్ కథలకి తేడా అదే. భగవత్ కథలలో మాధుర్యం ఉంటుంది, తక్కిన కథలలో తాత్కాలికమైన చాతుర్యం ఉంటుంది. అవేమో శాశ్వతంగా నిలబడవు, కానీ దైవ కథలు మనిషిని శాశ్వతత్వానికి తీసుకెళ్తాయి. నిరామయే చ వైకుంఠే కుత్రచిచ్చ చతుర్భుజం. ఆ భగవత్ ద్రోపం ఎటువంటిది అంటే ఆమయము లేనిది, అంటే రోగ విహీనమైనది. చతుర్భుజములతో వైకుంఠంలో ఉంటుంది. ద్విభుజములతో గోలోకంలో ఉంటుంది. ఓ పక్కన లక్ష్మీవల్లభుడైన విష్ణువు తన శరీరం నుంచి ఆవిర్భవించి తనని సేవిస్తూ ఉండగా ఆ సేవలు అందుకుంటాడు. అందుకే కృష్ణుడికి విష్ణువుకి తేడా లేదని ఎందుకన్నారంటే ఒకే శరీరం రెండుగా మారింది, అటువంటిప్పటికి తేడా ఏమున్నది? ఒక వ్యక్తి ఫోటో తీయించుకున్నాడు, అప్పుడు ఆ వ్యక్తికి ఆ ఫోటోకి తేడా ఇలా, ఆ ఫోటో ఎవరిదంటే ఫలానా వాడిదనే చెబుతాం. అలాగే భగవంతుడు తానే తన శరీరాన్ని రెండు భాగములుగా విభజించుకున్నాడు. అది ఒకటేమో శ్రీకృష్ణ స్వరూపం అయితే అందులోంచి విభజింపబడిన చతుర్భుజుడే లక్ష్మీకాంతుడైన శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే తన అంశాలను ఇలా విభజించకపోతే సృష్టిలో పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, నశించదు గనక. తన అంశతోటే పుట్టాలి, తన అంశతోటే పెరగాలి, తన అంశతోటే నశించాలి. అందుకే జ్ఞానులు తమకు శత్రువు అంటూ లేరు అంటారు, అజ్ఞానులు మాత్రం శత్రువు ఉన్నాడు అనుకుంటారు. శత్రువు లేడు, ఇంకోటి లేడు. అందుకే ఎవరన్నా మమ్మల్ని విమర్శిస్తున్నారండి అంటే నవ్వుకోమన్నాను నేను. ఎందుకనంటే విమర్శిస్తుంటే వాడి వాడినే విమర్శించుకుంటున్నాడని అర్థం. ఇంచేత నీకు వాడికి తేడా లేదు. కాళిదాసు చెప్పినట్టుగా త్వమేవాహం త్వమేవాహం అని కాళిదాసుతో అమ్మవారు స్వయంగా అంది ఏకంగా, నువ్వే నేను, నేనే నువ్వు, మరిద్దరికి తేడా లేదని. అంచేత మనకి పరమాత్ముడికి తేడా లేదు. అలాంటప్పుడు మనల్ని ఎవరన్నా తిట్టినా కొట్టినా పట్టించుకోకర్లా. అలాగని అధర్మాన్ని ఎదిరించకుండా ఉండకూడదు, మళ్ళీ నిష్కర్ముడిగా ఉండకూడదు. కానీ చిన్న చిన్న వాటికి పీక్కుని లాక్కుని బెంగ పెట్టుకోకూడదు పమ్మన్నారు. శివస్వరూపం శివదం స్వాంసేన శివరూపిణం. ఆయన మంగళస్వరూపుడు, మంగళములు లోకానికి అందిస్తాడు. తన అంశతోటే శివుణ్ణి సృష్టించినవాడు, లీలతో అనేకమైన లోకాలను అనేక రూపాలను విభజించినవాడు. ఆయనే సమస్తానికి లక్ష్యం, ఆయనకి మాత్రం ప్రత్యేక లక్ష్యం లేదు, కోరిక లేనివాడు, నిర్గుణుడు ఆయన. యస్తోతుం యం స్తోతుం అక్షమువనంత సహస్రవదనేనచ, 1000 పడగలు కలిగి 2000 నాలుకలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆయనని స్తోత్రం చేయడానికి అర్హుడు కాడట, సరిపోదు శక్తి. అంతటి విచిత్ర రూపాన్ని ఏమని వర్ణించాలో తెలియక అయ్యయ్యో నా పాండిత్యం సరిపోవడం లేదో అని నిరంతరం బాధపడుతూ ఉంటట ఆదిశేషుడు కూడా. భేదాహ నశక్తాయం స్తోతుం కోవా విద్వాంశ్చ వేదవితు. వేదములు కూడా ఆయనని స్తోత్రం చెయ్యడానికి తమ శక్తి సరిపోదు అనుకుంటాయి. వేదాలే వర్ణించలేకపోతే, ఆదిశేషుడు వర్ణించలేకపోతే, మహానుభావులైన పండితులు కూడా వర్ణించలేకపోతే ఆ పరమాత్ముడు ఎవరు వర్ణించగలుగుతారు? అంచేత వర్ణించడం అనేది తమ తమ పాండిత్యమే తప్ప అది ఇంకోటి కాదు. అసలు ఇన్ని రూపాలతో ఇన్ని జగత్తులతో ఇన్ని విశేషాలతో ఉండేటటువంటి ఆ వ్యక్తిని యామని పొగడాలి, సందేహానికి తావేది అన్నాడే. మన దేహానికి సందేహం, ఆ దేహానికి సందేహం ఏమిటి? అగ్ని కాల్చేస్తోంది, దానికి సందేహం ఏమిటి? అగ్ని నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా అంటే అర్థం లేదు. అలాగే నీరుంది, ఆ నీళ్లు మురికి నీళ్లుగాను ఉంటున్నాయి, మంచి నీళ్లుగాను ఉంటున్నాయి, దానికి తప్పేమిటి ఒప్పేమిటి? అది సర్వకాల సర్వావస్థలో ఉంటుంది. భయంకరమైన మురికి నీరు కూడా భూమి మీదకి వెళ్ళాక ఆ భూమిలోంచి అడుక్కి వెళ్ళిపోతే అది మళ్ళీ స్వచ్ఛమైన నీరు అయిపోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే మనం వాడే ఈ డ్రైనేజీ వాటర్ అంతా భూమిలో ఇంకిపోతుంది, ఇంకినప్పుడు ఆ పైన మురికి అలాగే ఉండిపోతుంది, మంచినీరు అడుక్కి దిగిపోతుంది, అవి మళ్ళీ మనం బోర్లేసి పైకి లాగుతున్నాం. మనం వాడిన ఈ భయంకరమైన జలమే మళ్ళీ భూ గర్భంలోంచి పైకి లాగుతున్నది. కాబట్టి జలము మురికయ్యి కూడా ఎలా శుద్ధిగా ఉంటుందో, అగ్ని దహనాదులలో ఒక్కొక్కప్పుడు అపవిత్ర కార్యాలు చేసినా కూడా అతడు నిత్యశుచి ఎలాగో, వాయువు మన దగ్గర నుంచి వెడుతోంది, క్రూర మృగాల దగ్గర నుంచి పెడుతోంది, నీచమైన పందుల వంటి మృగాల దగ్గర నుంచి పెడుతోంది, మలమూత్రాల నుంచి వీస్తోంది. అంత మాత్రం చేత గాలి అశుద్ధమని అనలేము, చచ్చినట్టు అట్నుంచి వచ్చినా మళ్ళీ పేలతగా తప్పదు మనం. అలాగే ఆకాశం సర్వశబ్దాలకి మూలగుణం ఎలాగో పరమాత్మ కూడా అంతే. అంచేత ఇప్పటికి కూడా ఇంకా చాలామందికి అమాయకత్వం, ఇంకా కృష్ణుడు ఏమన్నా గోపికలతో వేరించాడా అది ఇది, అసలు పరమాత్ముడు ఆయన కానిది ప్రాణం అంటే మళ్ళీ 100 సార్లు తెల్లవారులేస్తే అస్తమాటు భాగవతంలో ఉన్నదాన్ని బట్టిగా మనం సందేహాలు పడుతున్నాం. ఆ భాగవతంలోనే ఆ స్త్రీలలో ఉన్న ప్రాణం, పురుషులలో ఉన్న ప్రాణం, ఇంకో చోట ఉన్న ప్రాణం తానేనని చెబుతుంటే మళ్ళీ ప్రాణస్వరూపానికి అనుమానం ఏమిటి? అసలు మనకి అనుమానం రావడమే అజ్ఞానం అన్నాడు. అయితే రాకుండా ఎందుకు ఉంటుంది? ఉంటుంది, మనకి దేహం ఉంది కాబట్టి సందేహం ఉంటుంది. మనకి సందేహం రావడం తప్పు కాదు, ఆ సందేహం తక్షణం మనమే జ్ఞానంతో నివారించుకోవాలి అన్నాడు ఇక్కడ. ఆ రకంగా ప్రభో నీవు నిర్లక్ష్యుడివి, నిరూహిడివి, అనేక సందేహాలకి దూరుడవు నువ్వు. అసలు నీ శరీరం, నీ మహిమ సందేహానికి అతీతము. కానీ మానవులం కనుక మేము దేహధారులం కనుక అప్పుడప్పుడు భ్రమలలో పడి సందేహిస్తాం. నువ్వు ఉన్నావా లేవా అని కూడా సందేహించేవాళ్ళు ఉన్నారు. మహాభక్తులు కూడా ఒక్కొక్క పుట్ట కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు నడిటండి అంటారు. అది కష్ట ప్రభావం అది. అంత మాత్రం చేత వీడేదో కష్టంలో వచ్చి వాడు ఉన్నాడా లేడా అంటే వాడే మాయమైపోడు. నువ్వు పొగిడావా తెగిడావా ఇవేం పరమాత్ముడికి అక్కర్లా. ఆయన నిందాస్తుతులకు అతీతుడు. మరి ఎందుకు మనం స్తోత్రం చేస్తున్నాం? మన కోసం, మన బతుకు కోసం, మనం బాగుపడడం కోసం. అలా స్తోత్రాలు చేయకపోతే, ధ్యాన తపస్సులు ఆచరించకపోతే ఇలాంటి జన్మలకు ఎన్నో ఎత్తుతూ ఉంటాం. ఈ జన్మలో ఇది అయ్యింది, ఇంకో జన్మలో రాబోయే జన్మలో ఇంకా నీచమైన జన్మ రాకుండా ఉండడం కోసమే స్తోత్రం చేయాలి. నానావతారాలు ఎత్తుతాడు ఆ స్వామి. అటువంటి కృపానిధిం ప్రణనామ భయార్తాచ పునఃపునః. ఆ కరుణాస్వరూపుణ్ణి భక్తితో పదే పదే నమస్కరించి స్తోత్రం చేస్తున్నాను. నేను ఇవాళ భయంతో వణికిపోతున్నాను సంసార బంధాలంటే, అందుకే ఇందులోంచి బయట పారయ్యవని ఆ పరమాత్మను ధ్యానం చేస్తున్నాను. ఈ విధంగా కృష్ణుని భక్తితో ఆవిడ ప్రార్థించిందిట. ఆశ్చర్యం ఏమిటంటే శ్రీ మహావిష్ణు వెంటనే తన శరీరాన్ని, ఆ శ్రీకృష్ణుడు తన ఆత్మశక్తిని ఆ గంధర్వుల్లో ప్రవేశపెట్టాట. ఉత్థాయ శీఘ్రం వేణాంచ ధృత్వా స్నాత్వాచ వాససి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అందులో ప్రవేశించాడో అప్పటిదాకా ఉపబరహణుడు శవంలో ఉన్నాడు. ఈయన ప్రవేశించడంతో టక్కన చైతన్యం వచ్చింది, కదలిక వచ్చింది. ఆ పక్కనున్న వీణ తీసుకున్నాడు, అందంగా వీణ వాయించాడు, హరిస్మరణ చేశాడు. దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు, గంధర్వులు పాడారు, అప్సరసలాడారు, అందరికీ బ్రహ్మానందం కలిగింది. వెంటనే స్నానం చేశాడు ఆయన, పితామహుడికి నమస్కారం చేశాడు, బ్రహ్మకి, తక్కిన వాళ్ళకి నమస్కరించాడు, ఈ బాలుడికి నమస్కరించాడు. మాలావతికి ఏం చేయాలో తెలియలా. శుభం జరిగిన వెంటనే మహాత్ములకి దానం చెయ్యాలి. అందుకే కోట్ల కొలది బంగారు కాసులు ఇచ్చేసింది లెక్క లేకుండా. దాంతోపాటుగా ప్రదదౌ బ్రాహ్మణేభ్యశ్చ భోజయామాసతాన్ సతీ వేదాంశ్చ పాఠయామాస కారయామాస మంగళం. బ్రాహ్మణోత్తములకి కడుపు నిండా భోజనాలు పెట్టించింది, మళ్ళీ పవిత్రాన్నాలు పెట్టించిందిట, అపవిత్రాన్నాలు కాకుండా రుచ్యములైన భోజనాలు పెట్టించింది, వేదాలు చదివించింది మంగళానికి, ఉత్సవాలు జరిపించింది ఆ తల్లి, హరినామస్మరణ ఏర్పాటు చేసింది. తరచుగా ఎప్పుడైనా సరే సత్కార్యములు పూర్తవ్వాలి అంటే నామస్మరణ జరగాలి అక్కడ. అందుకని మంచి మంచి పనుల కోసం ఈవిడ వెంటనే విష్ణు సహస్రనామ పారాయణ చేయించింది. అక్కడ దేవతలని ఆనందపెట్టింది. హరి స్వయంగా విప్రరూపంలో ఉన్న హరి కూడా అక్కడ నుంచి అదృశ్యమైపోయాట. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన దేవతలు, అమ్మాయి, పరమపురుషోత్తముడైన భగవంతుణ్ణి శ్రీకృష్ణుణ్ణి నువ్వు మహాపురుష స్తోత్రం అనే పేరుతోటి ఒక స్తోత్రం తయారు చేసి ప్రార్థించావు, ఇది ఉత్తమ స్తోత్రం, దీనిని భవిష్యత్తులో ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం కోసం ముద్రణ చేసేయి అంటే ఆ రోజుల్లో తాళపత్రాలు ఉండే వాటి మీద రాసి ఇమ్మన్నాడు ఆయన. ఇది గనక నిత్యం పఠనం చేస్తే ఆ వ్యక్తికి ముందు బ్రహ్మానందం కలుగుతుంది. ఇదం స్తోత్రం పుణ్యరూపం పూజాకాలేతు ఎప్పటిది, ఇది ఎప్పుడు పడితే ఎప్పుడు చదివేది కాదు, కేవలం పూజాకాలంలోనే చదవాలి. కొన్ని స్తోత్రాలు పడుకునేటప్పుడు, కొన్నేమో పొద్దుట, కొన్ని సాయంత్రం ఇలా ఉంటాయి. ఇది పూజాకాలములో మాత్రమే పఠించదగిన స్తోత్రం ఇది. ఇది గనక పూజాకాలంలో చదివితే హరిభక్తిం హరేర్దాస్యం లభతే వైష్ణవో జనః. ముందు హరిభక్తి కలుగుతుంది. హరిభక్తి కలిగితే హరి తన సేవాభాగ్యం ఇస్తాట. ముందు మనం భక్తితో సేవిస్తే అప్పుడు స్వయంగా నన్ను భక్తితో పూజించావు కనుక నా దగ్గరకు వచ్చి నన్ను సేవించుకో, ఆ భాగ్యం నీకు ఇస్తానంటాడు ఆయన. భక్తి లేనివాడు ఆయనకి సేవకుడు కాలేడు. ఎప్పుడైనా అంతే, ముందు వాడి భక్తిని పరీక్షించాలట. భగవంతుడు మంత్రాధిష్టాన దేవతలు, గురువు, ఈ ముగ్గురు మూడు పరీక్షలు చేస్తారు. ముందు తన దగ్గరకు వచ్చిన వాడికి తన మీద ఎంత భక్తి ఉన్నదో వాడి మాట తీరే కాదు, వాడి హృదయం కూడా తెలుస్తుంది సద్గురువులైతే. అజ్ఞానికైతే వాడు ఎవడో సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ అయినా అందరినీ ప్రేమించే తత్వమే ఉంటుంది. కనుక గురువులు సాధారణంగా ద్వేషించరు కాబట్టి వాడిని రానిస్తారు. వచ్చిన తర్వాత బాగా భక్తిని పరీక్షిస్తారు. భక్తిలో వీడు నెగ్గితే తనకి సేవ చేసే అధికారం ఇస్తారు. ఆ సేవ చేసేటప్పుడే ఆచితూచి వాడు సేవ చేశాడా, ఇక వాడికి పునర్జన్మ ఉండదు. అక్కడ చాలామంది దెబ్బతింటారట, అదే చెప్తున్నాడు ఇక్కడ. ముందు హరిభక్తి వస్తుంది, హరిదాస్యం వస్తుంది. హరిదాస్యం ఆ సేవ సక్రమంగా చేయగలిగితే, మోసం లేకుండా చేయగలిగితే, మనస్ఫూర్తిగా చేయగలిగితే లభతే శాశ్వతం పదం, శాశ్వతమైన శ్రీకైవల్య పదం వస్తుంది. అసలు వైష్ణవుడు అంటే వాడు అడ్డనామాలు పొడుగ్గా పైకి పెట్టేస్తే పట్టినామాలు అంత వాత్రీయత వాడు వైష్ణవుడు కాదట. నామం పెట్టిన వాళ్ళంతా వైష్ణవులు అనుకోకండి. నామము భక్తికి ఒక చిహ్నం అంతే. అసలు భక్తి లోపల లేకపోతే ఎన్ని నామాలు పెట్టి ఉపయోగంలా. నామం పెడితే మంచిది, కానీ నామం పెట్టినంత మాత్రం చేతనే వాడు వైష్ణవుడు ఎలా అవుతాడు? వైష్ణవుడు అంటే ఇదిగో ఇప్పుడు చెప్పినవన్నీ చేసిన వాడు వైష్ణవోజన అన్నారు. అటువంటి వాడికే నిజమైనటువంటి దాస్యం భక్తి లభిస్తాయి. పరార్థి ఎప్పటేద్భక్త్యా చాస్తిక పరమాస్థయ ధర్మార్థ కామమోక్షాణం నిశ్చితం లభతే ఫలం. ఎవరికైనా భక్తితో చదివితే వాడికి ధర్మం లభిస్తుంది, ధర్మం వల్ల అర్థం లభిస్తుంది, ధనం అన్నమాట. అర్థం వల్ల కామం, కామం వల్ల మోక్షం, ఈ నాలుగు లభిస్తాయి. నిశ్చితం లభతే ఫలం, పైగా నిశ్చయం అంటున్నాడు, అది గ్యారంటీ కార్డు. వెళ్ళి నమ్మకం లేకపోవడం కాదు, ఏమో అనేది కాదు, నిశ్చితం అది. ఇక భార్యార్థి లభతే భార్యాం, కొంతమందికి 70 ఏళ్ళు వచ్చిన పెళ్ళోదు, 40 ఏళ్ళు వచ్చిన పెళ్ళోదు, మగవాళ్ళకి కూడా, ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళు భార్య విహీనులై ఎంతోమంది పెళ్లిగాక బాధపడే వాళ్ళు ఉన్నారు. అంచేత అలాంటి వాళ్ళు ఇది భక్తి శ్రద్ధలతో పూజాకాలలో చదివితే మంచి భార్య లభిస్తుంది, పొరపాటును కూడా అప్పడాల కరతో నెత్తిమీద కొట్టదు. అలాగే భర్త కావాలి, మంచి భర్త అనుకుని ఇది పూజాకాలంలో నిత్యం పఠిస్తే మంచి భర్త లభిస్తాడు. తర్వాత పుత్రార్థి లభతే సుతం, పెళ్ళైన వెంటనే దీనిని గురుముఖత సేకరించి కొంతకాలం పాటు భక్తి శ్రద్ధలతో చదివితే, గురుముఖత లేకుండా మాత్రం చదవడానికి అధికారం లేదుగాక లేదు, అసలు అందులో ఇవి కవచాలు కదా. ఇది గనక గురుముఖత నేర్చుకుని చక్కగా చదివితే మంచి పుత్రుడు లభిస్తాడు. ధర్మార్థి లభతే ధర్మం, ధర్మమే కోరుకునేవాడికి ధర్మమే లభిస్తుంది. యశోర్థి లభతే యశః, కీర్తి కావాలి నాకు అపకీర్తి వద్దనుకున్నవాడు దీనిని పఠనం చేస్తే వాడికి కీర్తి లభిస్తుంది. భ్రష్టరాజ్యో లభేత్ రాజ్యం, కొంతమందికి పదవులు ఊడిపోతాయి కదా, అలా పదవి పోయినప్పుడు ఆ పదవి మళ్ళీ వస్తుంది. రాజ్యం లభించడం అంటే అక్కడ పదవి అని అర్థం అన్నమాట, ఏదో ఒక పదవి వస్తుంది వాడు కోరుకున్నది. ప్రజాభ్రష్ట ప్రజాం లభేత్, కొంతమందికి సంతానం దూరం అయిపోతారు. అలా దూరమైన వాళ్ళు ఎక్కడో ఉండి మొహమాటానికి కూడా తల్లిదండ్రులు చూడడానికి రాని వాళ్ళు ఉన్నారు. ఏడాదైనా 10 ఏళ్ళైనా అమెరికాలో ఉన్నవాడు ఒకడు, ఢిల్లీలో ఉన్నవాడు ఒకడు, ఇంకో గల్లీలో ఉన్నవాడు ఒకడు, తల్లిదండ్రులు మొహం చూడడానికి ఇష్టపడని వాళ్ళు కొందరు ఉంటారు. కారణాంతరాల వల్ల తల్లిదండ్రుల మీద ద్వేషంతో తల్లిదండ్రులు చూడని వాళ్ళు, దురదృష్టవశాత్తు పొట్టపోషణ కోసం దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళు మా పిల్లలు మాకు దగ్గరికి రావాలి, మేము మళ్ళీ చూడాలి అని కోరుకుని ఇది చదివితే వచ్చి తీరతారని చెప్పారు. రోగార్తో ముచ్చతే రోగాత్, రోగముతో బాగా పీడింపబడిన వాడు విశ్వాసంతో కొంచెం నియమం పెట్టుకోవాలి. ఈ కవచం చదివేవాడికి ఒక నియమం ఉన్నది. ఎందుకు కొంతమందికి మంత్రాలు పఠించో చెప్పారు. ఈ కవచాలు ఇలాంటివి పఠించే కాలంలో ఈ చుట్టా బీడి సిగరెట్లు పనికిరావు, బదారు తిండి పనికిరాదు. ఆ కాలంలో పగటిపూట ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద పడుకోకూడదు, నేల మీద కానీ చెక్క మీద కానీ పడుకోవచ్చు. ఈ నియమాలు మాత్రం పెట్టుకుంటే చాలు, ఇంకెంతమించి పెద్ద ప్రత్యేక నియమాలు పెట్టలే. కానీ మన వాళ్ళకి ఇవే కష్టం అయిపోతున్నాయి, వాళ్ళు కూడా ఉన్నాయి. ఓ శిష్యుడు వచ్చాడు ఈ మధ్యన, మంచి కవచం ఇమ్మంటే ఇస్తానన్నాను, కానీ నాకు బీడీ ఉందండి, బీడీ కాల్చుకోకుండా నేను చదవలేనండి అన్నాడు. అయితే బీడీ కాల్చుకునేవాడికి ఇది బోడీ అయిపోతుంది, అయినా ప్రమాదం, వెళ్ళిరా అన్నాను. అంచేత మన కోసం, మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం మనం చేయించలేకపోతే ఇంక జీవితం ఏమున్నది? తలుచుకుంటే మానవుడు ఏదైనా సాధించగలడు, కానీ అది చేయడం లేదు. అది అలాగా తనను తాను మోసగించుకుంటున్నాడు, మంత్రాన్ని మోసగిస్తున్నాడు. అందువల్ల రహస్యం. కొన్ని మామూలు నామాలు మంత్రాలు వేరు, కవచాలు లాంటి వేరు. కవచానికి నియమం ఉంది అన్నారు. అలా నియమంతో పఠిస్తే రోగాతో ముచ్చతే రోగాత్, రోగంతో పీడింపబడేవాడు, మామూలు రోగాలు కాకుండా కొంచెం తీవ్ర రోగాలతో పీడింపబడేవాడు, ఈ చదివితే రోగం పోతుంది. బద్ధో ముచ్చేత బంధనాత్, కొంతమంది చెరసాల పాలైపోతారు, కాళ్ళకి చేతులకి సంకెళ్ళు పడిపోయి, అలాంటి వారికి ఇది చాలా దివ్య ఔషధం అన్నారు. దీన్ని శ్రద్ధాశక్తులతో పఠిస్తే టక్కన చెరసాల నుంచి బయటకు వచ్చేస్తాడు వాడు. అంచేత వారు మాట్లాడకుండా దీన్ని ఆ సంజయ్దత్తుగా ఇస్తే వాడు కనుక సక్రమంగా చదివితే జైల్లోంచి బయటకు వస్తాడు. భయాన్ముచ్చేత భేతస్తు ధనం నష్టధనోలభేత్, కొంతమందికి అన్నిటికీ భయమేనండి, ఇంట్లోంచి బయటికి వెడితే ఏమో తెలియదు, రాత్రిపూట పెడితే ఏమవుతుందో అనుమానం, రైలు ఎక్కాలంటే, ఇలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. రిజర్వేషన్ చేయించు రైలు ఎక్కడానికి, రైలు వస్తుందో రాదో, లేట్ వస్తుందేమో, తీరా కంపార్ట్మెంట్ నా ఎదురుకుండా రాకపోతే ఈ సామాను చూపు పరిగెత్తాలేమో, నేను ఎక్కేలో వెళ్ళిపోతుందేమో అని రైలు భయంతో ఉన్నవాడు ఒక శిష్యుడు దొరికాడు ఈ మధ్యన. వాడికి ప్రయాణం అంటే భయం అన్నమాట. రైలు ఎక్కేస్తే అమ్మయ్య, ఇంకా స్టేషన్ వచ్చే ముందు భయం, స్టేషన్లో నేను దిగేలోపు ఆగుతుందో లేదో, ఒకవేళ కర్మగాలు అది వచ్చేటప్పుడు నిద్రపోతానేమో, ఆ స్టేషన్ వచ్చేలోపు ఎవడన్నా ఈ పట్టాలు పీకేస్తాడేమో, ఈ పట్టాలు పీకేస్తే ఏమవుతుంది, ఒకేసారి వెళ్ళిపోతాం. అయినా ఈ రకమైన భయాలు కొందరికి ఉంటాయి, నిత్య భయం అన్నమాట వాడికి. అలా భయములతో ఉండేవాడికి ఆ భయం తొలగుతుంది. ధనం నష్టధనముల భేత్, కొంతమందికి చీటికి బట్టికి డబ్బులు పోతాయి. ఒక ఆయన జీతం పుచ్చుకు ఇంటికి వస్తుంటే మొత్తం 10,000 రూపాయలు కట్టాడు ఆ మంది, ఇంకొక ఆయనకి చిటికి మటికి జేబులది 10 పరకపోతూనే ఉంటాయి. ఇలా డబ్బులు పోయేవాడికి చదివితే ఇహవాడికి డబ్బులు పోవు. దస్యుగ్రస్తో మహారణ్యే, అడవులలోను లేక మరొక కేకారణ్య ప్రదేశాలలోను కొండ ప్రాంతాల్లో దొంగలు చుట్టుముట్టేసినప్పుడు చదువుకుంటే వెంటనే దొంగల నుంచి విముక్తి కలుగుతుంది. కీకారణ్యాలలో తిరిగేటప్పుడు, ఇప్పుడు కదా ఒకప్పుడంటే ఉండేవి, ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి పాపం, అడవుల్లో సింహాలు ఎక్కడున్నాయి, సింహాలు పులులు మనల్ని చూసి అడిలిపోతున్నాయి, ఈ దుర్మార్గులు ఎక్కడొస్తారో, ఈ పీనుగులు ఎక్కడ చంపేసి చర్మాలు పీకుతారో అని చెట్లు భయపడుతున్నాయి, సింహాలు పులులు కూడా భయపడుతున్నాయి, ఎక్కడన్నా ఓటీఆర్ఓ ఉంటేను. పూర్వకాలంలో అడవుల్లో కీకారణ్యాలలో ఈ జంతువులు బతుక్కుండేది, అటువంటిప్పుడు చదువుకుంటూ పెడితే జంతువులు కూడా ప్రేమగా దగ్గరకు వచ్చేవిట, అలాంటి వాళ్ళు చెప్పుకొచ్చారు వాళ్ళ అనుభవాలు. దావాగ్నిదగ్ధోముచ్చేత నివగ్రస్య జలార్ణవి, అలాగే అడవిలో నిప్పంటుకున్నప్పుడు, ఇళ్ళు నిప్పంటుకున్నప్పుడు అవి చదివితే ఆ నిప్పు భయం లేకుండా పోతుంది. మంచి నీళ్లలో కొట్టుకుపోయే భయం ఉన్నవాళ్ళు ఉంటారు, సముద్రాల్లో కొట్టుకుపోతున్నప్పుడు, ఓడల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలిపోతే ఏం చేస్తాం మరి, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది చదివితే అందులోంచి బయటపడతాడు. ఈ వరం దేవతలంతా ఇందులో ఉంది అని చెప్పారు. విపత్తుల నుంచి బయటపడడానికి దివ్యమైనటువంటి కవచం ఇది. ఇది కేవలం పూజాకాలంలోనే చదవాలి. పూజాకాలంలో కూడా ధూమపానం చేసేవాడికి ఇది పనికిరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. పగలు పడుకోదలిస్తే మంచం మీద కాకుండా చెక్క మీద పడుకునేవాడు, నేల మీద పడుకునేవాడే దీన్ని పఠించాలి. ఈ రెండు నియమాలు పాటించాలి. తర్వాత మన మాలావతి భర్త బతికిన ఆనందంతో దానాలు చేసింది, తన స్వామిని బాగా సేవించింది. ఈవిడ మొదటిసారిగా బ్రహ్మానందం అంటే ఏమిటో అనుభవించిందిట. చచ్చి బతికాడు కదైనా, అందుకని ఈయనకి కవచాలు పూజామంత్రాలు అన్నీ మర్చిపోయాట. అప్పుడు ఈ భార్యామణి ఏకాంతంగా తన భర్తకి, స్వామి ఏ కారణం చేతనో పూర్వం నువ్వు చేసే మంత్రాలన్నీ మర్చిపోయావు, మాట్లాడకుండా మళ్ళీ స్వీకరించమని స్వయంగా తానే భర్తకి మహాపురుష స్తోత్రం, కవచం, పూజా విధానం, మంత్రం బోధించిందిట. పూర్వకాలంలో గంధర్వ లోకానికి వశిష్ఠ మహర్షి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. అక్కడి నుంచి ఉపబ్రహ్మణుడు కూడా దీనిని స్వీకరించాడు నిజానికి, కానీ చచ్చిన కారణం చేత మళ్ళీ బతికే సమయానికి అవన్నీ మర్చిపోయాడనమాట. అందుకే మాలావతి మళ్ళీ వీటిని ఇచ్చింది. సరి అయిన భార్య తన భర్తకి గురువు కూడా అవుతుందిట. సరి అయిన భర్త తన భార్యకు గురువు అవుతాట. ఆ రకంగా జ్ఞాని గనక ఆమె కూడా తన భర్తకి గురువు అయ్యింది తాత్కాలికంగా. ఇప్పుడు సౌనకాదులకు ఆశ్చర్యం కలిగింది. ఏమయ్యో ఈ ఉపబ్రహ్మణుడి తల్లిదండ్రులు, తర్వాత ఈ మాలావతి తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా వశిష్ఠుడి ద్వారా ఈ మంత్రం విన్నారు, వాళ్ళు నేర్చుకున్నారు, గురు ఉపదేశంతో దానిని చాలా శ్రద్ధాశక్తులతో చేశారని చెప్పావు, అసలు ఆ మంత్రం ఏమిటి, ఆ కవచం ఏమిటి, దానిని ఆయన ఎప్పుడు ఉపదేశించాడు, ఈ విశేషాలు చెప్పు మాకు, వినాలని మనస్సాత్రం చెందుతోంది. ఈ మంత్రం, ఈ కవచం అర్థం అయినా అవ్వకపోయినా నిప్పు లాంటిది కనుక నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలినట్టే మంత్రం అర్థం తెలిసి చదివినా తెలియక చదివినా దాని ప్రభావం ఉంటుంది మన మీద. అందువల్ల మేము అడుగుతున్నామనగానే ఆ సూత మహర్షి కొడుకులా అన్నట్ట, మహర్షులారా, మాలావతి పరమేశ్వరుణ్ణి శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేసింది అని చెప్పాను. ఆ మంత్రం వశిష్ఠ మహర్షి మొట్టమొదట ఈ ఉపబరహణుడి తల్లిదండ్రులకి, మాలావతి తల్లిదండ్రులైన చిత్తరథాదులకి ఉపదేశించాడు. ఆ మంత్రం నేను చెబుతున్నాను వినండి అని ఆయన సౌనకాదులకి చెప్పాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.